పదవచనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వచనము. ఆపత్కాలం నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడనైన యేసు వైపు చూచుచు ప్రార్థన చేసుకుందామండి. ప్రభు, ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుని వెడుకులలో దీవించులాగన, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచులాగన ఆత్మదేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి దేవుడా, మా సహాయకుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తా ఉన్నాను. ఉదయ కాలంలో ప్రభా అయ్యా, నీ పాదాలు పట్టుకొని, నీ పాదాల దగ్గర కూర్చొని దేవా, నీ సన్నిధానములో నిన్ను స్తుతించడానికి తండ్రి, నీ జీవము కలిగిన మాటలు వినడానికి ప్రభా, నాకును మాకును మా అందరికీ ప్రభు అయ్యా, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ ప్లాట్ఫారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రభా, నీ చేతులకు నన్ను మమ్ములందరినీ కూడా అప్పగించుకుంటూ ప్రభా, నీ లేఖన సత్యాలను మాకు వివరించమని, బోధించమని దేవ, మాకు తెలియపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మనిషిగా నేను మాట్లాడితే వ్యర్థమయ్యా, మా అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా ఈ అంతకాలంలో అపాయకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్న మాకు ఎలాంటి నాయన మాటలు అవసరమో ప్రభా మాకు అందించమని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సంధించి సరిచేయమని ప్రభా నాయన, మమ్మల్ని ఉజ్జీవింపచేసి మా ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో స్థిరపరిచి బలపరచమని తండ్రి, నీ చేతికి నన్ను అప్పగించుకుంటూ ప్రభా అయ్యా, వాక్యం నీరి బిడ్డలు మీ వారు బోధించే మా మంచి బోధకుడు నీవు కనుక నాయనా, నీ చేతికి నన్ను అప్పగించుకుంటూ వాక్యమై ఉన్న దేవా, మా అందరితో మాట్లాడి దేవా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దేవా, ఇదిగో నీ యొక్క రాజ్య మహిమ కొరకు దేవా నాయన, నీ నామ ఘనత కొరకు నాయన, నాయన మా అందరి ఆత్మీయ మేలు ప్రయోజనము కొరకునైనా నన్ను నిలబెట్టుకుని వాడుకుని మహిమ మీరు పొందుమని, రావలసిన ప్రతి దీవెన ఆశీర్వాదాలు ఈ దినమున మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొక మారు చేరువచ్చిన ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఒకసారి మనం అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకుందామండి. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 1-3 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి సరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అలాగే 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సంఘముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఈ చదవబడినటువంటి మాటలు, అలాగే మనం చదివినటువంటి మూల వాక్యాన్ని మనము ఈ రోజున ధ్యానం చేసుకుందామండి. నేను తీసుకున్నటువంటి అంశం ఏంటి అంటే, సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. ఇక్కడ మనం చదివినటువంటి అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో ఆనాడు ఆదిమ సంఘము ప్రభువును తెలుసుకుని విశ్వాసంలో ముందుకు సాగుతూ చక్కగా దేవునిలో, ఆత్మీయతలో వాళ్ళు కొనసాగుతా ఉన్నటువంటి దినాలలో సడన్ గా సవులు ద్వారా ఆ సంఘానికి, ఆ విశ్వాసులకు గొప్ప హింస, ఒక గొప్ప ఆందోళన, భయము వచ్చేసాయండి. ఆ యెరూషలేము చుట్టూన్నటువంటి ప్రాంతాలన్నిటిలో సౌలు తిరుగుతా ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు విశ్వాసులు కనబడతా ఉన్నారో వారందరినీ కూడా బంధిస్తా ఉన్నాడు, సెరసాల్లో వేస్తా ఉన్నాడు. మనం ఇక్కడ 8వ అధ్యాయం 3వ వచనంలో చదివాం, స్త్రీలనేమి పురుషులనేమి కనబడ్డ వారందరు నీడ్చుకుని వెళ్తా ఉన్నాడు, సెరసాల్లో వేస్తా ఉన్నాడు, బంధిస్తా ఉన్నాడు. చివరికి ఆ ఈ యొక్క దమస్కు పట్టణానికి కూడా వచ్చేసాడన్న వార్త ఆ దమస్కు ప్రాంతానికి విన్నారు. వాళ్ళు కూడా ఇదే భయాందోళన ఉన్నారు, చాలా భయపడిపోతా ఉన్నారు. కాని వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి సౌలు బహుభయంకరంగా సంఘాన్ని హింసిస్తున్నటువంటి ఈ సౌలు చివరికి
దమస్కు పట్టణానికి కూడా వచ్చేశాడు అని భయాందోళనతో ఉన్నటువంటి ఆ యొక్క దమస్కు పట్టణ విశ్వాసులందరూ కూడా వాళ్ళు మొరపెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ వారు ఉన్నారు. అప్పటికే ఆ యొక్క ఆనాటి ఆదిమ సంఘములో, ఆ సంఘములో చివరికి మనం 12వ అధ్యాయానికి వెళ్తే అక్కడ యాకోబు కూడా చిరచ్ఛేదనము చేయబడతారు. కానీ సంఘం ఏం చేస్తా ఉందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది, అత్యాసక్తితో మొరపెడతా ఉంది. అప్పుడు జరిగిన కార్యాలేంటో మనందరికీ తెలిసిన విషయమే. అయితే నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒక విశ్వాసి దేవుని యొక్క మార్గంలో నడుస్తా ఉన్నప్పుడు, దేవుని పరిచర్య జరిగిస్తా ఉన్నప్పుడు, ఒకవేళ ఇలాంటి సౌలు లాంటి ఒకవేళ ఎంతో మంది ఆనాడు ఎదురైనట్టే ఈనాడు కూడా ఎదురైతానే ఉంటారు. ముఖ్యంగా సాతానుడు ఒక విశ్వాసిని స్థిరంగా ఉండనియడు, దేవుని మార్గములో నడవనియడు. ఏదో ఒక రూపేణా, ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక పరిస్థితుల గుండా మనల్ని ఆందోళనపరచి భయపరచి, మరి విశ్వాసములో స్థిరంగా ఉండక మనల్ని భయభ్రాంతులు చేసి, విశ్వాసం నుండి చెదరగొట్టి, దేవునికి దూరం చేసి వాడి వైపుకు నడిపించుకోవడమే సాతాను యొక్క తంత్రం. అయితే దేవుడేం చేస్తాడు అనంటే, ఇలా భయపెడుతున్నటువంటి సాతాను కుతంత్రాలన్నిటి గుండా పయనిస్తున్న ఒక విశ్వాసి భయము చెందక, ఆందోళన చెందక, పరిస్థితుల వైపు చూడక, ధైర్యముతో, విశ్వాసముతో, ప్రార్థనతో మొరపెడుతూ ప్రభు పాద సన్నిధిలో ముందుకు వెళ్తే నిజంగా ఆపదలో అయినా ప్రమాదాలలోనైనా దేవుడు ప్రత్యక్షమై ఆ సమయానికి తన తక్షణ హస్తాన్ని మనకు అందించి ప్రభువు కాపాడగలిగిన దేవుడు, ప్రభువు విడిపించగలిగిన దేవుడు, ప్రభువు రక్షించగలిగిన దేవుడని ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మరొక మారు ఆనాటి ఆదిమ సంఘములో దేవుడు చేసినటువంటి అత్యద్భుతాలను, అలాగే విశ్వాసుల జీవితాలలో ఎంతో గొప్ప సాక్షులుగా నిలబెట్టినటువంటి దేవుడు ఈనాడు కూడా ఆయన ఉన్నాడు అని, ఈనాటి ఆధునిక కాలంలో సంఘములో కూడా అటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడని దినాన మనల్ని బలపరుస్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అయితే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతూ తప్పక ఆయనకు మొరపెట్టినప్పుడు నిజంగా ఎలాంటి మనకు సంభవించే కష్టమే కావచ్చు, లేదా కీడే కావచ్చు, అలాగ అపాయమే కావచ్చు, ఆపదే కావచ్చు, వాటి మధ్య ప్రభువు ప్రత్యక్షమయ్యి ఆయన కనపరుచుకొని, తన్ను తాను కనపరుచుకొని అక్కడ విశ్వాసుని బలపరిచే దేవుడు. హల్లెలూయా. విశ్వాసి తలను ఆయన పైకెత్తే దేవుడు, ఆయన విశ్వాసి యొక్క విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, అనేకులకు సాక్షిగా నిలబట్టే దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అలాంటి స్థితిగతుల గుండా వెళ్లినటువంటి భక్తులు ఎవరున్నారు, దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యి ఆ స్థితిలో దేవుడు వారిని ధైర్యపరిచాడు, దేవుడు వారికి సహాయం అందించాడు అన్న విషయాలను మనము కొంతమంది భక్తుల జీవితాలను ధ్యానము చేస్తూ ముందుకు వెళ్దామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుకుందామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21-22 వచనాలు నేను చదువుతా ఉన్నాను. అది ఐగుప్తుల సేనకు ఇస్రాయిల సేనకు నడుమ ప్రవేశించెను, అది మేఘము గనక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనక ఆ రాత్రంతయు ఇస్రాయిల సేన ఐగుప్తుల సేన ఇస్రాయిల్ను సమీపించలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. 22వ వచనం కూడా చదువు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ విదితమే ప్రియులారా. ఇక్కడ ఇది మనం ఎరిగినటువంటి సత్యమే. ఇస్రాయిల్ ప్రజలను తన సంపాద్యమైనటువంటి స్వకీయ సంపాద్యమైనటువంటి తన ప్రజలను తన పేరు పెట్టి పిలుచుకున్నటువంటి తన ప్రజలను ఇజ్రాయిలను దేవుడు మోషే నాయకత్వంలో మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్లడం కోసము ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో ఐగుప్తు ఆ యొక్క సంఖ్యలో మగ్గిపోతున్నటువంటి తన ప్రజలను మోషే నాయకత్వంలో విడిపించాడు, బయటికి తీసుకుని వచ్చాడు. కానీ ఇక్కడ వాళ్ళకి కలిగిన ఆపద, వారికి సంభవించినటువంటి ఆ కష్టము, వారికి సంభవించినటువంటి ప్రమాదము ఎంత భయాందోళనకు గలిపే విధంగా ఉందో. దేవుడు బయటికి తీసుకొచ్చాడు, చక్కగా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంతలోనే సంతోషముతో సంభ్రమంతో వాళ్ళు చక్కగా వెళ్తా ఉన్నారు. దేవుడు విడిపించాడు, మోషేని పంపించాడు, మా కష్టాన్ని చూశాడు, మా నష్టాన్ని చూశాడు, మా కన్నీటిని చూశాడు, నిజంగా దేవుడు ఉన్నాడని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆ రాత్రి కాలంలో బయలుదేరి వెళ్తున్నటువంటి ఇశ్రాయిలు ప్రజలకు వచ్చినటువంటి ఒక ఉప్పెన ఏంటి అంటే, ఆ యొక్క ఐగుప్తీయులు ఆ ఫరో తిరిగి మరల తరమ్మడానికి వస్తా ఉన్నాడు. ఆ వెనక చూస్తేనేమో ఫరో సైన్యం ఉంది, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది. ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి, ఏమి చెయ్యలేనటువంటి పరిస్థితి, ఏమి పాలుపోనటువంటి పరిస్థితి. అప్పుడు మోషే ఇజ్రాయిల్ ప్రజలు దేవునికి మొరపెడతా ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రజలు ఆందోళన చెందుతా ఉంటే మోషే దేవునికి మొరపెడతా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవుని చట్ట చూస్తా ఉన్నాడు. అప్పుడేం జరిగిందండి, నిజంగా ఆ సమయంలో అనానుకూల పరిస్థితుల్లో ఆపద సమయంలో ఆ గడ్డు పరిస్థితుల్లో ఏమి చెయ్యని పాలుపోనటువంటి పరిస్థితుల్లో దేవుని నామానికి అవమానము కలిగే ఆ పరిస్థితుల్లో, లేదా దేవుని వైపు వచ్చినటువంటి ఆ ప్రజలు తిరిగి వెనుకకు వెళ్లే ఆ పరిస్థితుల్లో, అవిశ్వాసంలోనికి నెట్టివేయబడే పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమండి, మన దేవుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఒకసారి ఈ మాట చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:6 చదువుదామండి. అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13:6, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఈ మాట ద్వారా మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఈ మాట ద్వారా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. ఈ మాట ద్వారా మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనం నడిచినటువంటి మార్గము ఒకవేళ ఎలా ఉన్నా, ఆ మార్గంలో ఎన్నో ముళ్ళున్నా మనము సాగిపోవడానికే తప్ప ఆగిపోవడానికి వీల్లేదండి. ఇక్కడ ఇజ్రాయేలు సైన్యము, ఇక్కడ మోషే ఆగిపోవడానికి లేకుండా దేవుడు సాగిపోయే అద్భుతాశ్చర్య కార్యాన్ని చేశాడు. ఆ సమయానికి అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యాడు. నిజంగా పరో తరుముతూ ఉన్నప్పుడు, నిజంగా ఆ ఎర్ర సముద్రంలో వారు మునిగిపోకోకుండా, లేదా ఆ శత్రువు చేతులు నశించిపోకుండా, ఆ శత్రువు యొక్క ఖడ్గానికి వాళ్ళు బలి కాకోకుండా, దేవుడు ఆ సమయంలో వారిని ఏం చేశాడండి, ఆ సముద్రాన్ని 2 పాయలు చేసి శత్రువు చేతికి చిక్కకుండా, శత్రువు చేతిలో బలవకుండా, దేవుని నామానికి అవమానము కలగకుండా, వారు తీసుకున్న తీర్మానంలోనే ముందుకు కొనసాగడానికి దేవుడు కార్యాన్ని చేశాడు. దేవుడు మార్గాన్ని తెరిచాడు, దేవుడు మార్గాన్ని సరాలపరిచాడండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నిజమే, ఈనాడు కూడా అనేక పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవునికి ఎంత పరిస్థితులన్నీ బిగించుకొస్తా ఉన్నాయి, పరిస్థితులన్నీ మూసుకొస్తా ఉన్నాయి, ఆ యొక్క మార్గం అంతా కుచించుకుపోతా ఉంది. ఎక్కడ ఎటు ఏం మాట్లాడినా, ఎటు కాలేసినా, ఏం చేసినా సాతానుడు ఉరులు ఒడ్డుతా ఉన్నాడు వాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు వస్తా ఉన్నాయి. అయినా సరే పరిస్థితుల వైపు కాకుండా ప్రభు వైపు మనము చూడగలిగితే, ఆ సమయంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ విషమ పరిస్థితుల్లోనైనా సరే, లేదా అలలు పైకెగసి మన మీద కొడతా ఉన్నా సరే, దేవుడు తప్పకుండా ఆ సమయానికి విశ్వాసి చెయ్యి పట్టుకొని విశ్వాసిని ముందుకు నడిపించగలిగిన దేవుడని ఈ రోజున ఇదిగో ఈ యొక్క ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించిన దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూ మన విశ్వాసాన్ని ఆయన బలపరుస్తా ఉన్నాడని. ఒకవేళ ఇలాంటి ఫరోలు మనకున్నారేమో, లేదా ఎర్ర సముద్రము లాంటి సమస్యల గుండా నీవు నేను వెళ్తా ఉన్నామేమో, దేవుని పనిని చేతపట్టి లేదా ఇగో నాగటి మీద చెయ్యి పెట్టాము, వెనుదిరిగి చూడకోకుండా వెళ్లాలన్న ఆశయముతో ముందుకు వెళ్తా ఉన్నాము. అయితే అనేక పరిస్థితులు మనల్ని కదలనీయట్లేదు, మెదలనీయట్లేదు, అనేక పరిస్థితులు మనల్ని ముందడుగు వేయనీయట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఏం చెయ్యాలి అనంటే, ఇగో ఆనాడు మోషే దేవునికి మొరపెట్టాడు. మనం చదువుకున్నాం కదండి మూలవాక్యము, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చదము. ఇక్కడ ఆది అపోస్తలులు, ఆదిమ సంఘము, ఆనాటి ఆదిమ సంఘము, వారికి హింస వచ్చినప్పుడు, వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి ఇరుకొచ్చినప్పుడు, వారికి ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు, వారి విశ్వాసము అచంచలము కాకుండా, చెంచలము కాకోకుండా, వారి విశ్వాసము నుండి బయటికి వెళ్ళకో కుండా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు, మొర పెడతా ఉన్నారు. ఆ మొరకు ప్రతిఫలము ఎవరైతే హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలు హింసించడానికి, చంపడానికి వస్తున్నాడు అనుకున్నాడో, ఆ సౌలునే దేవుడు పౌలుగా మార్చాడు. ఎవరైతే సంఘాన్ని నాశనము చేస్తా ఉన్నారో, ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తా ఉన్నారో, ఎవరైతే అడ్డు బండలుగా ఉన్నారో, ఎవరైతే హింసకుడుగా ఉన్నారో, దేవుడు వారినే దర్శించాడు, అతనినే మార్చాడు. నిజంగా ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మనం అనుకుంటాం, అయ్యో ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి, దీన్ని ఎలా దాటగలము, ఏం చెయ్యగలము, పరిస్థితులు చేయి దాటిపోయాయే, దుష్టుడు చెలరేగుతా ఉన్నాడే అని అనుకున్న పరిస్థితుల్లో ఆయన ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాడు. అపొస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము, అపొస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం చదువుదామండి. అపొస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనము, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ సమయాలు, ఆ కాలాలు, ఆ పరిస్థితులు అన్ని ఆయన ఎరిగిన దేవుడు. అవి ఆయన స్వాధీనములో ఉన్నాయండి, ఆయన చేతిలో ఉన్నాయండి. ఆయన త్రిప్పి వేయగా దాన్ని మార్చగలిగిన వాడెవరు లేరు. ఆయన ద్వారము ముయ్యగా దాన్ని తెరవగలిగిన వారు లేరు. ఆయన ద్వారము తెరవగా దాన్ని ముయ్యగలిగిన వారెవరు. అలాంటి సర్వశక్తుడైనటువంటి దేవుని నీడలో మనం ఉన్నాము, దేవుని చేతిలో మనం ఉన్నాము, దేవుని పాలనలో మనం ఉన్నాము. కనుక ఇలాంటి అడ్డుబండలు, సమస్యలు ఎన్ని వచ్చినా అధిగమించి ముందుకు నడిపించగలిగిన దేవుడు. ఇదే అక్కడ దమస్కు మార్గములో జరిగింది, ఆది అపోస్తల కార్యం కాలములో జరిగింది. అలాగే ఇగో ఆనాటి మన యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా జరిగింది. ఫరో తరుముతున్నాడు, ఆయన కందితే అంతే, ఇంకా యుద్ధమే, కత్తివాత్తే, మరణమే, ఇంకా లేదు జీవం, ఇక బ్రతుకుతామన్న నిరీక్షణ లేదండి. లేదా ఇగో సముద్రంలో పడి చావడమే, మరణమే శరణము, శరణ్యం వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు కానాడు. కాని ప్రభువు నిజంగా ఆ కష్టకాలంలో, ఆ యొక్క ప్రమాదంలో, ఆ అపాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సముద్రాన్ని రెండు పాయలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను విశ్వాసములో స్థిరపడి బలపడి ముందుకు కొనసాగడానికి దేవుడు అద్భుత కార్యము చేశాడండి. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క సముద్రము రెండు పాయలైనప్పుడు, ఆ సముద్రములో నీరు గోడలుగా అటుతట్టు ఇటుతట్టు రెండు గోడలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సాగిపోతూ దేవుణ్ణి ఎలా స్తుతించారో మనకు తెలుసు. ఏ రీతిగా ఆయన్ని స్తుతి పాటలు పాడుతూ మిర్యాము స్త్రీలకు ముందుగా నడుస్తూ గొంతెత్తి ఆమె పాడిందో, ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించుచూ ముందుకు కొనసాగారో మనము 15వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమా కాండము 15వ అధ్యాయంలో పాటలు పాడుతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ, గలమెత్తుతూ, దేవుణ్ణి కీర్తిస్తూ వారు ముందుకు వెళ్లారు. వారి యొక్క శ్రమను అధిగమించగలిగారు. వారు ఆందోళనతో ఉన్నటువంటి వారు, భయముతో ఉన్నటువంటి వారు, వణుకుపోతున్నటువంటి వారు నిజంగా సంతోషముతో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క సామర్థ్యాన్ని చూసి వాళ్ళు స్తుతిస్తూ మహిమపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే మనం కూడా అండి. ఇకపోతే రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28 వచనం చదువుదాం. ఇంకా అలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్లినటువంటి భక్తులను ఏ రీతిగా దేవుడు ధైర్యపరిచాడు, ఏ రీతిగా దేవుడు కార్యం చేశాడు, ఏ రీతిగా దేవుడు వారికి ప్రసన్నుడయ్యాడు, ప్రత్యక్షుడయ్యాడు మనం చూసుకున్నట్లయితే ఈ మాట మనం చదవాలి. న్యాయాధిపతుల గ్రంథము 16:28 వచ్చిన అండి. 16:28 అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఇశ్రాయేలును ఒక్కమారే దండించి పగ తీర్చుకొనుమని యెహోవాకు మొరపెట్టి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, సంసోను నాజీరు చేయబడినటువంటి ఒక మంచి న్యాయాధిపతి, ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి న్యాయాధిపతి, దేవుడు తల్లిదండ్రులకు ప్రత్యక్షమై ఇదిగో మీకు కుమారునిస్తా ఉన్నాను ఈ రీతిగా పెంచండి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ సంసోను. సంసోను పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఒకరోజున ఆయన తిమ్నాత్కు వెళ్తా ఉన్నాడు. కానీ అక్కడ ఒక అమ్మాయిని చూశాడు, అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు, తల్లిదండ్రులతో చెప్తా ఉన్నాడు, నేనమ్మా ఒక అమ్మాయిని చూశాను, నేను ఆమెను మాత్రమే పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు వాళ్ళు అంటున్నారయ్యా, వాళ్ళు సున్నతి లేని ఫిలిస్తీన్లు, మన స్వజనులో ఒకరిని చేసుకోవాలని మనం చేసుకోకూడదు అని అన్నప్పుడు వారి మాట వినకుండా ఆమెను చేసుకున్నాడు. కానీ కొంతకాలము తర్వాత మరలా ఆమె దగ్గరికి వెళ్ళడానికి వచ్చే లోపే ఆమెను ఇంకొక అతనికి ఇచ్చేశాడు తండ్రి. ఇదంతా మనం ఎరిగినటువంటి సత్యమేనండి. కానీ ఈ యొక్క ఫిలిస్తీన్లు ఈ యొక్క సంసోను చంపాలి అన్న ఆలోచనతో ఉన్నప్పుడు మరి ఈ యొక్క సంసోను కూడా వారు చంపాలనుకున్నంత విధంగా చనిపోయే వ్యక్తి కాదు. నాజీరు చేయబడినటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు జీవించాల్సిన వ్యక్తి. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఆయన దారి తప్పిపోయినప్పుడు మరి దేవుడు శత్రువుల చేతికి అప్పగించేశాడు. శత్రువులు అతన్ని పట్టుకొని అతని రెండు కళ్ళు ఊరవీకి వారి దేవత గుడిలో ఒక మధ్య స్తంభానికి అతన్ని కట్టివేసి హేళన చేస్తా ఉన్నారు, అపహసిస్తా ఉన్నారు. ఈ యొక్క సంసోను పరిస్థితి ఏంటంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డ, దేవుని ప్రజలను కాపాడవలసినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడండి? చరస ఈయన బందీ అయిపోయాడు, తిరగటి విసురుతా ఉన్నాడు, రెండు కళ్ళు ఊడపీకించబడ్డాయి. కానీ ఆ పరిస్థితిలో కూడా ఇంకా ఆయనకి ఏది లేదండి, ఇంకా ఆధారం లేదు, ఆశ్రయం లేదు, ఇంకా బ్రతుకుతానన్న ఆశ కూడా ఆయనకి లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని అంటే, ప్రభువా, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ నామం అవమానం పడకూడదు, నేను ఈ యొక్క ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి ప్రభువా, నీ నామం అవమానపరచకూడదు, నేను అవమానపరచపడకూడదని చెప్పి ఆ సమయంలో ఎవ్వరు సహాయం చేసేవారు లేరు. అందరూ కూడా వ్యతిరేక పరిస్థితుల్లోనే ఉన్నారు ఆయనకి. కానీ ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన చేయడం, ఆయన చేసింది ఏంటంటే మొరపెట్టడం, ఆయన చేసింది ఏంటంటే ప్రభు వైపు చూడడం. విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి ఆయన ప్రార్థన, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు నిజంగా ఎంత కనికర సంపన్నుడో, ఎంత కనికర సంపన్నుడో, ఎంత ప్రేమామయుడో. దేవుడు అతనికి తిరిగి మరలా శక్తినిచ్చాడు, తిరిగి మరలా బలాన్నిచ్చాడు. ఆ సమయంలో ఆ యొక్క సంసోను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి ఆ రెండు మధ్య స్తంభాలను ఒక కుడి చేత ఒకటి, ఎడమ చేత ఒకటి పట్టుకొని దాన్ని ముందుకు వంచినప్పుడు ఆ గుడంతా కూడా పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ, అప్పటి వరకు హేళన చేసిన వారు, అప్పటి వరకు నిందించిన వారు, అప్పటి వరకు గేలి చేసి సంతోషించినటువంటి వారు అందరూ చనిపోయారు. ఆ చనిపోయిన వారిలో సంసోను కూడా ఉన్నాడు. కానీ పరిస్థితిలో మాత్రము జయాన్నిచ్చాడు అక్కడ ఆయనకి. మనం అనుకుంటాం ఆయన చనిపోయాడు కదా ఏముంది అని, కానీ ఆ ప్రార్థన ఆ దేవుడు వినకుండా మానట్లేదు. ప్రార్థన విని సహాయం చేయకుండా లేడు దేవుడు. ఆ పరిస్థితిలో సున్నతి లేని ఫిలిస్తీన్ల మధ్యలో వాళ్ళ చేతిలో చావడం కంటే తన్ను తాను ఆయన దేవుని తను తాను చనిపోయాడు, వాళ్ళు చంపేదాకా లేడు. ఇక్కడ విజయము సంసోనిదే అండి, వారిది కాదు. ఒకవేళ కళ్ళు ఊడబీకించవచ్చు, లేదా ఆయన సంఖ్యల చేత బంధించవచ్చు, త్వరలో చంపుదామనుకుండొచ్చు, కానీ దేవుడు ఆ సంసోను పశ్చాత్తాపడ్డాడు. తను చేసినటువంటి పాపమేంటో తెలుసుకున్నాడు. పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అక్కడ ఆయనకు మార్గము దొరికింది. అక్కడ ఆయన విజయాన్ని సాధించగలిగాడు. నిజమే, ఆ సమయములో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఆయన ఆ సమయంలో దేవుడు ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ఆ సమయంలో ఆయన విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. ఆ సమయంలో ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నిజమే నా ప్రియ దైవ జనమ, ఇశ్రాయేలీల జీవితంలో ఆ సమయంలో ప్రత్యక్షమై వారికి సహాయపడిన దేవుడు. సంసోను విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రత్యక్షమై సహాయపడినటువంటి దేవుడు, మరి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రత్యక్షం అవ్వగలడు, ఆయన సహాయం అందించగలడు, ఆయన చెయ్యందించగలడు, ఆయన పరిస్థితులను మార్గాన్ని సరాలపరచగలడు, నిన్ను నన్ను తరికి చేర్చగలడు, నిన్ను నన్ను పైకి గట్టెక్కించగలడు, నిన్ను నన్ను విశ్వాసములో ముందుకు నడిపించగలడు, సాక్షిగా ఆయన నిలబెట్టుకోగలడండి. అయితే నీవు నేను చేయవలసింది ప్రభు వైపు తిరగడం, ప్రభువుకు ప్రార్థించడం, ఆయనకు మొర పెట్టడం. అది చేయగలిగితే నిజంగా దేవుడు, ఆనాడు దేవుడు, ఈనాడు కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఇకపోతే మూడవదిగా మనం చూసినట్లయితే, ఇంకా ఏ సమయంలో ఏ రీతిగా దేవుడు సహాయం అందించాడు ఆనాటి భక్తులకు. ఒకసారి మనం ఆది కాండము 24వ అధ్యాయము 11వ వచనం చదువుదామండి. ఆది కాండము 24వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొన వచ్చు వేళకు ఆ ఊరి బయట నున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇచ్చను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకునుటకొచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయుండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెనను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక విగ్రహారాధికుడైనటువంటి అబ్రహామును పిలుచుకొని, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడక విధేయత చూపించి వినయం కలిగి దేవుని మాటను శిరసావహించి దేవుని మార్గములో నడుస్తా ఉన్నాడు. దేవుడు అతను ఆశీర్వదిస్తూ దీవిస్తూ బహువిస్తారంగా ఆయన ఫలింపచేస్తా ఉన్నాడు. అయితే లేక పుట్టినటువంటి తన కుమారుని కొరకు వివాహము చేయడానికి తలపెట్టాడు అబ్రహాము. అయితే తన యొక్క స్వజనులైనటువంటి వారి పిల్లల్లోనే తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నాడు, యెన్యుల పిల్లల్లో చెయ్యొద్దనుకున్నాడు. అందుకే తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఏలియాజరుకు ఆ పని, ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత తీసుకున్నటువంటి ఆ ఏలియాజరు ముందుకు కొనసాగుతా ఉన్నాడు. ఎలా కొనసాగుతా ఉన్నాడండి? ప్రార్థనతో దేవునికి మొరపెడతా ఉన్న. నిజంగా ఆ స్వజనులెవరో యొక్క ఏలియాజరికి తెలియదే, అబ్రహాము యొక్క బంధువులు తెలుసా ఏలియాజరికి? తెలియదు. వెళ్తా ఉన్నాడు. యజమానుడు చెప్పాడు, దాసుడు ఒప్పయ్యాడు, ఆ మాటకు విధేయత చూపించాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ యజమానుడు దేవునికి మొరపెడతా ఉన్నాడు, ఆ యజమాను దేవునికి ప్రార్థిస్తా ఉన్నాడు, నువ్వు తప్ప నాకు సహాయం చెలిగిన వారు ఎవరూ లేరయ్యా, నేనే పిల్లలు తీసుకుని వెళ్లాలని సంకల్పంతో అయోమయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజంగా అతనికి కార్యము చేశాడు, అద్భుతాన్ని చేశాడు, మార్గాన్ని తెరిచాడండి, సుగమయం చేశాడండి. ఏ పిల్లైతే ఆ యొక్క ఇస్సాకుకు భార్య కావాలో అదే వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి ఆయన కళ్ళ ఎదుట ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమేనండి, ఎంత గొప్ప దేవుడంటే, మనం ఆపదల్లో ఉన్నప్పుడు, అపాయాల్లో ఉన్నప్పుడు, ప్రమాదాల్లో ఉన్నప్పుడు, పరిస్థితుల్లో పాలుపోనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఆయన సహాయం కోరుకుని ఎదురు చూస్తా ఉన్నప్పుడు మనల్ని ఆయన అవమానపడే విధంగా ఉంచే దేవుడు కాదండి, ఆనందపడే విధంగా ఆయన కార్యాలు జరిగించే దేవుడని ఇగో ఈ పరిస్థితి ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏలియాజరు విశ్వాసముతో మొరపెట్టాడు, ప్రార్థనతో ముందుకు సాగిపోతా ఉన్నాడు, దేవుని తట్టు చూస్తా ఉన్నాడు. నా యజమానుడమైనటువంటి యజమానుడు దేవుడమైన దేవా, నాకు సహాయం చేయని కోరుకుంటా ఉన్నాడు. ఇగో నేను ఇలా అనుకుంటా ఉన్నాను, నువ్వు సాధ్యపరిస్తే నీగో అని ఆయన ఒక ఆనవాలు పెట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నిజంగా ఆయన ప్రార్థన అక్కడ దేవుడు ఆలకించాడండి, ఆయన ఆందోళనను తొలగించాడండి, ఆయన విశ్వాసాన్ని అక్కడ బలపరిచాడండి. ఆ పిల్లను తీసుకుని ఆ యొక్క రిబ్కాను తీసుకుని ఇస్సాకునకు భార్య అమ్మాయిని రిబ్కాను తీసుకుని యజమానుడి దగ్గరికి అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము ఎంతో సంతోషించాడు, ఆనందించాడు. ఇస్సాకు ఆ యొక్క రిబ్కాను భార్యగా స్వీకరించాడు. నిజంగా ఎంత గొప్ప కార్యమండి. ఇలాంటి కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో కూడా చేయగలడండి. ఇక లేదు, ఇక ఉండదు, ఇక కాదు, నా వల్ల కాదు అనుకున్న సమయంలో కూడా మనం ప్రభు వైపు చూడగలిగితే ఖచ్చితంగా ప్రభు కార్యాన్ని చేయగలిగిన దేవుడు, ఆ సమయానికి ప్రత్యక్షమయ్యగలిగిన దేవుడు, ఆ సమయానికి చేయూతనివ్వగలిగిన దేవుడు, చేయందించగలిగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు అండి. మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు, మన విచారాన్ని నాట్యముగా మార్చగలిగిన దుఃఖాన్ని పూదండగా మార్చగలిగిన దేవుడు అండి. అలాగే నిర్గమాకాండము 2వ అధ్యాయము నిర్గమాకాండము మరొక భక్తుని జీవితంలో కూడా చూద్దాం, ఎలా దేవుడు తన సహాయాన్ని అందించాడో, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా కనపరిచాడో. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1-9 ఈ వచనాలంతా చదివే సమయము మనకు లేదు, కానీ ఇదంతా ఈ భాగం అంతా కూడా మనకు తెలిసిందేనండి. ఏంటి అంటే ఆనాడు మోషే జన్మించిన కాలము, ఆ మోషే జన్మించినటువంటి కాలంలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మనకు తెలుసు. మగవాడు పుడితే నైల్ నదిలో పడేయాలి, ఆడపిల్ల పుడితే బతకనీయండి అని ఐగుప్తు మంతసానులకు ఆ ఫరో శాసనం చేసేశాడు, ఆజ్ఞిచ్చేశాడు, అది అమలవుతా ఉంది. ఆ సమయంలో ఏం చేసి ఆ యొక్క మోషే పుట్టినప్పుడు మోషే తల్లి 3 నెలలు దాచిందంట. వాడు సుందరుడుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు మోషే, వాణ్ణి దాచిపెట్టింది ఆ బాలుణ్ణి. కానీ ఇక దాచిపెట్టే లేక ఆమె మనందరికి తెలుసు, ఒక జమ్ము పెట్టె తీసుకుంది, జిగటమన్ను పూసింది, కీలు పూసింది, ఆ పిల్లవాన్ని అందులో పెట్టింది, ఆ ఏటిలో వదిలిపెట్టింది, తన కుమార్తెను కాపలకత్తెగా అక్కడ పెట్టింది. అన్నీ ఉన్నవాడైనటువంటి దేవునికి మొరపెడతా ఉంది, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉండొచ్చు. బహుశా ఈ గ్రంథంలో రాయబడి లేదు నా ప్రియ సంగమ, కానీ నేననుకుంటున్నా ఉన్నాను అక్కడ జరిగే సిచ్యువేషన్ అదే. ఏ తల్లైనా పిల్లోన్ని నైలు నదిలో వదిలేసి తాపీగా తీరిగ్గా సంతోషంగా కూర్చోగలదండి? లేదు, కన్నీరు మున్నీరుగా ఏడవచ్చు, మోకాళ్ల మీద పడి ప్రభువును పట్టుకుని ప్రార్థన చేయొచ్చు. అయ్యా ఇక శరణం నీవే, నా చేతిలో ఏమీ లేదు ప్రభా, నీవే నా కొడుకును బ్రతికించని ప్రార్థన చేయొచ్చు. ఆ పరిస్థితిలో ఆమెకు సహాయం చేయగలిగిన ఆదుడెవ్వరూ లేడు, ఇక దాసే పరిస్థితి లేదు. దేవుని వైపు చూస్తా ఉంది, పరిస్థితుల వైపు చూడలే, ధైర్యంతో విశ్వాసంతో ప్రార్థనతో ఆమె ముందుకు వెళ్తా ఉంది, కుమార్తెను కాపలా ఉంచింది. ఆ సమయంలో ఆమె ప్రార్థన విన్న దేవుడు, ఆమె మూలుగు విన్న దేవుడు, ఆమె మొర విన్న దేవుడు, ఆ విశ్వాసని బలపరచాలనుకున్నటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి? ఆ సమయంలో ప్రత్యక్షమయ్యి ఏ శత్రువు అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ శత్రువు కూతురే ఆ కుమారునిగా స్వీకరించి ఆ ఇంటికే తీసుకుని వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా. మోషేని కాపాడడానికి ఫరే కుమార్తెను సకాలంలో దేవుడు ఏర్పరిచాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈ భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మనం చూస్తా ధ్యానిస్తా ఉన్నాం, నా సంగమ చూస్తా ఉన్నాం, లేఖనాలను పరిశీలిస్తా ఉన్నాం. నిజంగా వారి జీవితాల్లో చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా చేయగలడు. వారుంచిన విశ్వాసము, వారుంచినటువంటి ధైర్యము, వారుంచినటువంటి విశ్వాసము, నమ్మకము మనం కూడా ఉంచాలని మనం ఈ రోజున నేర్చుకుంటా ఉన్నాం, ప్రోత్సహించబడతా ఉన్నాం, బలపరచబడతా ఉన్నాం. ఇకపోతే నేను ముగిస్తాను, సమయం అయిపోతా ఉంది గనక ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము నుంచి 26వ వచనము. దానియేలు గ్రంథము ఇది మనందరికి తెలిసిన విషయాలండి, కొత్త విషయాలు ఏమీ కాదు. అయినప్పటికీ ఇందులో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ మన విశ్వాసాన్ని ఆయన బలపరచాలనుకుంటున్నాడు. రానున్నటువంటి విపత్తు కాలంలో ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలో ప్రభు మనకు నేర్పుతా ఉన్నాడు. మనం ఎలా ప్రభు వైపు మన విశ్వాసాన్ని సారించాలో దేవుడు మనకు నేర్పుతా ఉన్నాడు. ఆనాటి భక్తులను చూపించి మనల్ని ధైర్యపరుస్తా ఉన్నాడు. కనుక ఈ మాటలు ఒకసారి చదువురామా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం అండి. 3:22 చదువుతా ఉన్నాను. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమిగలదైనందున శత్రకు మేషకు అభెద్నగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శత్రకు మేషకు అభెద్నగోయిన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమిగల మండుచున్న ఆగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజర్ ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి యజ్ఞలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చి, అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ రూపము దూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క శద్రకు మేషకు అభెద్నగోలు వాళ్ళు యూదులు, మరి బబులోను దేశానికి చెరగొని రాబడ్డారు. అయితే వారు రాజు ఆస్థానంలో ఉన్నారు. కాని కొన్ని రోజుల తర్వాత వారికి ఒక అగ్ని పరీక్ష ఎదురైందండి. ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను నిలబెట్టించాడు. ఆ ప్రతిమ మాత్రమే పూజించాలని ఆంక్షలు విధించాడు. అయితే ఈ యొక్క దానియేలు స్నేహితులైనటువంటి శత్రుకు మేషకు అభెద్నగోలు మాత్రము ససై మీద దానికి వాళ్ళు ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు, సాగిలపడట్లేదు, వంగట్లేదు, నమస్కరించట్లేదు. దేవుని రాజు కూడా భయపడట్లేదు, రాజు నియమించిన శాసనానికి కూడా వాళ్ళు భయపడట్లేదండి. రాజు నియమించిన శాసనం ఏంటి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, ఎవరైతే ఆ ప్రతిమకు, ఆ బంగారు ప్రతిమకు నమస్కరించరో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడాలి. జనాలు అందరు సాగిల పడతా ఉన్నారు, అందరు మోకరిస్తా ఉన్నారు, కానీ ఈ ముగ్గురు మాత్రమే మోకరించట్లేదు. అది రాజుకు ఆ చెవిని ఈ చెవిని రాజు చెవిని పడింది. రాజు వచ్చాడు, చాలా కోపావేశముతో ఉన్నాడు. ఇంకా ఉన్న అగ్నిగుండాన్ని 7 చేయమన్నాడు, వారిని అందులో విసిరివేయమన్నాడు. విసిరివేసిన వ్యక్తులు చనిపోయారు తప్ప విసిరివేయబడినటువంటి వారు, అగ్నిలో ఉన్నటువంటి వారికి మాత్రము ఏ హాని జరగట్లేదట. రాజే స్వయంగా చూసంటా ఉన్నాడు, వారికి ఏ హాని కలగలేదు. మనం వేసింది ముగ్గురమే, కానీ 4వ వ్యక్తి ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి ఎవరు, దేవత రూపమును పోలిన వాడు. ఏమండి, అక్కడ వాళ్ళకి సహాయం చేసే నాదులు లేడు. పరాయి దేశానికి వచ్చారు, పరాయి రాజు చేతిలో ఉన్నారు, ఆస్థానంలో ఉన్నారు. ఆయన చెప్పింది చెయ్యాలి, అది వేదము. కాని వారు భయపడట్లేదండి. ఎంత ధైర్యమో, ఎంత విశ్వాసమో, ఎంత నమ్మకమో అనండి. చావుకు కూడా తెగించారు, ఆ యొక్క అగ్నిగుండంలోనికి వెళ్లడానికి కూడా ఇష్టపడ్డారు. కాని దేవుడు వారి విశ్వాసాన్ని గణపరచడానికి ఆ యొక్క అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యి వారి విశ్వాసాన్ని బలపరిచాడు, వారి విశ్వాసాన్ని గణపరిచారు. వారికి హాని లేకుండా, వారు చనిపోకుండా, వారు మరణము కాకుండా దేవుడు వారిని కాపాడి బయటికి తీసుకుని వచ్చి వారి ద్వారా తన నామాన్ని చాటుకున్నాడు, తన నామాన్ని ఘనపరుచుకున్నాడు, తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. అనేకులు దేవుడే యెహోవాయే, ఈ శత్రుకు మేషకు అభెద్నగోలు దేవుడే, దేవుడు వారి దేవుడే పూజార్హుడని తిరిగి రాజు సింహ శాసనము చేయడానికి నిజంగా ఎంత గొప్ప దేవుడండి. నిజంగా ఈ మాటలు వింటూ మనం నిజంగా ఎంత బలపరచబడాలో. మన చిన్న సమస్య వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, ప్రభా నీ కొరకు నేను ఎంత చేశాను, నీ కొరకు అంత చేశాను, నువ్వేం చేస్తా ఉన్నావు ప్రభా, ఇదిగో నా పరిస్థితులు ఇలా చేయి దాటిపోతా ఉన్నాయి, నా పరిస్థితులు ఇలా అసహనంగా ఉన్నాయి, నా పరిస్థితులు అపజయాల్లో పరిస్థితుల్లో నేను ఉన్నానని వాపోతా ఉంటాం. దేవుడి మీద ఎన్నెన్నో సనుగుతా గునుగుతా ఉంటాం. కానీ నాటి భక్తులు, ఈనాటి భక్తులు, మన పరిస్థితి ఇది, కానీ నాటి భక్తులు, ఆనాటి ఆదిమ సంఘము, ఆనాటి భక్తులు, ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు, దేవుని బిడ్డలు అంటే చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు తప్ప దేవుని వదులుకోలే, విశ్వాసాన్ని వదులుకోలేరు. అందుకే దేవుడు వారి పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షమై వారిని కాపాడాడు, వారిని రక్షించాడు, వారిని విమోచించాడు, వారిని బలపరిచాడు, కార్యాలు జరిగించాడు, వారిని తలగా నిలబెట్టాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక. నిజమే, వారి విశ్వాసానికి మర విశ్వాసానికి, వారి యొక్క విశ్వాస జీవితానికి మర యొక్క విశ్వాస జీవితానికి, ఆనాటి ఆదిమ సంఘానికి ఈనాటి ఆధునిక సంఘానికి నిజంగా తేడా మనకు కనబడతానే ఉంది. ఎలా ఉంటా ఉన్నాం మనం? శత్రుకు మేషకునుకు అగ్నిగుండములో ప్రత్యక్షమై వారిని కాపాడిన దేవుడు, వారిని ఘనపరిచిన దేవుడు, వారిని దీవించిన దేవుడు, వారి ద్వారా తన నామాన్ని గొప్ప చేసుకున్న దేవుడండి. నేడు మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా కూడా దేవుడు ఇదే కోరుకుంటా ఉన్నాడు. కానీ మనం నిలబడలేకపోతా ఉన్నాం, విశ్వసించలేకపోతా ఉన్నాం, అవిశ్వాసంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రేపొద్దున పరిస్థితులు విషమించి ఒకవేళ రాకడే మనకు దగ్గర అవుతా ఉంది, ఆయన రాబోతా ఉన్నాడు, ద్వారమునద్దే ఉన్నాడు, ఇలాంటి పరిస్థితులే మనకు వస్తే మనము పడిపోక, జారిపోక, వంగిపోక, లొంగిపోక, లోకానికి, పాపానికి, సాతానికి రాజీ పడక ధైర్యముతో మనం విశ్వాసంలోకి ఎలా ఉండాలని ప్రభు ఉదయ కాలంలో నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదే దానియేలు గ్రంథం ఒక రెండు పేజీలు మనం తిరగేస్తే 6వ అధ్యాయంలో కూడా మనము ఒక మాట చదవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునిగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన తూత నంపించి సింహములు నాకు హే హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కానుగదా అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ విషయం అంతా మనం ఎరిగినటువంటి వారమే. దానియేలు కూడా కొద్ది కాలం తన స్నేహితులకు వచ్చినట్టే ఒక పరీక్ష ఎదురైంది. ఏంటి ఆ పరీక్ష అంటే, ప్రార్థన చెయ్యనీయకుండా చెయ్యాలని దుష్టుని యొక్క పన్నాగము. కానీ దేవుడు ఆ యొక్క తన భక్తుని ప్రార్థన మానిపించుకోకుండా తన జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేశారు. ప్రార్థన చేస్తే సింహాల గుహ, సింహాలకు బలి అవ్వాల్సిందే, సింహాలకు ఆహారం కావాల్సిందే, తన జీవితాన్ని ముగించుకోవాల్సిందే. కానీ అంత విశ్వాసి, అంత ప్రార్థనాపరుడు, కల చెప్పకుండానే కలను భావాన్ని చెప్పినటువంటి, అంత జ్ఞానం కలిగినటువంటి దానియేలు, ఆహార విషయంలో కూడా అపవిత్రుడు కాకూడదు నేను అని చెప్పి ఆహార విషయాల్లో కూడా నిబంధన పాటించినటువంటి వాడు దానియేలు. ఇంత భక్తి చేసిన వాడు కదా, ఇంత శ్రద్ధాభక్తులు కలిగిన వాడు కదా, ఇంత విశ్వాసగా జీవించిన వాడు కదా. దేవుడికి తెలియరా విశ్వాసే దానియేలు యొక్క విశ్వాసము? ప్రభా, ఇంత కష్టం వచ్చింది కదా, ఒక్కరోజు ఏం కాదులే ప్రభా, నేను ప్రార్థన చేయకుండా ఉంటానని అన్నాడా? లేదు, ఈ విధవ ప్రాణం పోతే పోయింది, కానీ నేను మాత్రం ప్రార్థన చేయకుండా ఉండను అనుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు, మానలేదండి, ప్రార్థన చేశాడు. యథావిధిగా ఎరుషలేము తట్టు కిటికీలు తెరిచి, మోకాళ్ళుని తన ఇంటి పై గది పెరిగి ఆ కిటికీలు ఎరుషలేము తట్టు తెరిచి ప్రార్థన చేస్తా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ఇదంతా జనుడు చూస్తా ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్లి చెప్పారు, సింహాల బోనులో పడేశారు. నిజంగా అంత మంచి భక్తుని యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆయన ఘనపరచాలనుకున్నాడు, బలపరచాలనుకున్నాడు, ఆయన యొక్క విశ్వాసాన్ని నేటి మనకు మాదిరిగా ఉంచాలనుకున్నాడు. నేడు మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలని కోరుకున్న దేవుడు ఆ యొక్క సింహాల బోనులో ప్రత్యక్షమయ్యాడు, ఆ సింహాల నోళ్లను మూసివేశాడు. సింహాలు దానియేలుకు హాని చేయకోకుండా నిజంగా ఒక పిల్లుల్లాగా కూర్చున్నాయేమో, కాముగా తల వంచుకొని కూర్చున్నాయేమో. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం చదివినటువంటి విషయాలు, మనం ధ్యానం చేస్తూ వస్తున్న విషయాలన్నిటినీ కూడా ఒక్కసారి మనం ఇమాజినేషన్ చేసుకుంటే, మన కళ్ళ ముందుంచుకుంటే నిజంగా ప్రభుని కన్నీటితో స్తుతించకుండా ఉండలేమండి. అదే విశ్వాసము మనకు ఉండాలని ప్రార్థించకుండా ఉండలేమండి. అదే విశ్వాసముతో ముందుకు వెళ్లాలని తీర్మానించకుండా ఉండలేమండి. నిజంగా దానియేలు విశ్వాసాన్ని కనపరిచాడు. దానియేలును సింహాల గుహలో పడవేయగానే సకాలములో తన దూతను పంపించి దానియేలును కాపాడాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి. నేను ముగిస్తా ఉన్నాను. నా ప్రియ దైవజన్మ, చదవబడినటువంటి మూల వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15 వచనము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15 వచనం, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదవు. ఇదిగో ఇప్పుడు మనం చదివిన విషయాలన్నీ ఆపత్కాలములో ఉండి మొరపెట్టిన భక్తులు, దేవుడు వారిని విడిపించారు, వారు ఆయన్ని మహిమపరచాడు. నేడు మనం దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నాం, అంత గొప్ప దేవుడని. నేడు మన జీవితంలో, ఆనాటి భక్తుల జీవితంలో ఉన్న దేవుడు నాడు మన జీవితంలో కూడా ఉండడానికి ఆయనకి ఇష్టపడతా ఉన్నాడు. అయితే భక్తుల వలె మనం కూడా ఆందోళన చెందక, భయపడక, పరిస్థితుల వైపు చూడక, ధైర్యంతో, విశ్వాసంతో, ప్రార్థనతో ముందుకు వెళితే అపాయాలను, ప్రమాదాలను విడిపించి, కాపాడి, సంరక్షించి సాక్షులుగా నిలబెట్టగలిగిన దేవుడని, తన మహిమ పొందుకోగలిగిన దేవుడని ఈ రోజు నేర్చుకున్నాం. అటువంటి ఆ మొర, ఆ ప్రార్థన, ఆ అవిశ్వాసము, ఆ ధైర్యము, ఆ నడక దేవుడు ఇవే కాలంలో పాల్గొని ఈ వాక్యం విన్నటువంటి మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు, ప్రైజ్ లాడండి.